రోజు రాబడిలో అందరికి ఇవ్వగా ఇంకా ఏమన్నా డబ్బు మిగిలితే ఆ మర్నాడు మసీదులో అన్నదానం చేసేవారు బాబా. సాయి దక్షిణల రూపంలో ఏవో లక్షల లక్షలు ఆర్జిస్తున్నట్టు, పన్ను ఎగవేస్తున్నట్టు, ఆర్థిక నేరానికి పాల్పడుతున్నట్టు భావించిన ఆనాటి ప్రభుత్వం ఓ క్రైస్తవ ఉద్యోగిని బాబా ఆర్థిక లావాదేవీలను పరిశీలించడానికి పంపింది. అతను సిరిడి వచ్చి రోజు బాబా దినచర్యను పరిశీలించాడు. తనకి దక్షిణ రూపంలో వచ్చిన సొమ్ము కంటే ఒక్కొక్కసారి సాయి అధిక మొత్తం భక్తులకు తిరిగి ఇచ్చేవారని తెలుసుకున్నాడు అతను. అంతేకాదు, వెండి రథం, గుర్రం, వివిధ రకాల ఇతర వాహనాలు, బంగారు వెండి సామగ్రి, పెద్ద పెట్టును జరిగే ఉత్సవాలతో సాయికి స్వయంగా ఎటువంటి సంబంధం లేదని, ఆయనకి ఆ తంబిరేలు డొక్కు, ముతక గుడ్డ, కఫని, సటకా తప్ప ఏ ఆస్తి లేదన్న నిర్ణయానికొచ్చి సాయి ప్రభుపై దర్యాప్తును ఆపి తన రిపోర్టులో పై అధికారులకు ఇలా రాశాడు. శ్రీ సాయి వద్దకు బాధతో వచ్చిన వాళ్లు సంతోషంతో, ఆకలితో వచ్చిన వాళ్లు నిండిన కడుపులతో, వ్యాధులతో వచ్చిన వాళ్లు ఆరోగ్యంతో, డబ్బుతో వచ్చిన వాళ్లు పుణ్యంతో, పేదరికంతో వచ్చిన వాళ్లు పైకంతో తిరిగి వెళ్తున్నారు. పన్నుల శాఖ వారు పరీక్షించవలసిన ఆర్థిక లోపాలేవీ లేవిక్కడ అని రాసి షిరిడి నుంచి సెలవు తీసుకోబోతూ యేసును గురించి చదివినప్పుడు అలాంటి మనుషులుంటారా అని అనుమానించాను. శ్రీ సాయి దర్శనంతో ఉంటారని నమ్ముతున్నాను అని మరీ వెళ్లాడాయన. నిర్వికల్పుడైన సాయిని పరీక్షించటం ఎవరికి సాధ్యమవుతుంది? మానవ మాత్రుల వల్ల కాని పనేది. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదనంటూ రోజువారీ దక్షిణ డబ్బులతో భక్తులకివ్వగా మిగిలిన సొమ్ముతో బాబా అప్పుడప్పుడు మసీదులో పెద్ద ఎత్తున అన్నదానం చేసేవారు. స్వయంగా ఆయనే అన్ని పదార్థాలను రుచిగా శుచిగా వండి అందరికీ సంతృప్తిగా ప్రేమగా పెట్టి ఆనందించేవారు. ఉన్న పైకాన్ని బట్టి ఒక్కొక్కసారి అన్నం, సాంబారు, కూరలు, మరోసారి చక్కెర పొంగలి, ఇంకోసారి జొన్న అంబలి, వేరోసారి రొట్టెలు, ఇలా ఎప్పుడూ ఏదో సమారాధం జరుగుతూ ఉండేది. ఇలా శాకాహారమే కాదు, వారికి తోచినప్పుడు మాంసాహారం కూడా వండి పంచేవారు సాయి. మనసు శుద్ధమైనప్పుడు ఆహార విషయంలో నిషిద్ధం అనేది లేదు అన్నట్టుండేది ఆయన ప్రవర్తన. అలాగని ఎవరిని మాంసాహారం తినమని బలవంత పెట్టలేదు ఆయన. అటువంటి సందర్భాల్లో శాకాహారులను దూరంగా ఉంచేవారు. సదాచారమే శ్రేష్టం, దాన్ని తప్పడం ధర్మాన్ని తప్పడమే అన్నారు. ఒక్కోసారి ఫకీర్లతో కలిసి కూర్చుని తాను మాంసాహారాన్నే తినేవారు బాబా. శ్రీ సద్గురు సాయిబాబా అసలు శాకాహార మాంసాహార అని ఇదమిద్దంగా చెప్పడం బహు కష్టం. ఎందువల్లంటే ఒక్కొక్కప్పుడు అవును అని, ఒక్కొక్కప్పుడు కాదు అనేట్టుగా ఉండేది ఆయన ప్రవర్తన. ఒకసారి కొంతమంది మహమ్మదీయులు చేపలు వండి తెచ్చి సాయిని భుజించమని బలవంత పెట్టారు. దానికి బాబా మాబోటి శిష్టాచారులకి ఇటువంటివి నిషిద్ధం అన్నారు. ఆ ముస్లింలు పట్టువీడక ఏమైనా సరే మీరు వీటిని తినవలసిందే అన్నారు. సరే అలాగే అంటూ గుడ్డ ఎత్తి చూసేసరికల్లా చేపల స్థానంలో అందమైన గులాబీ పువ్వులున్నాయి. అదంతా బాబా లీలాకటాక్షమే. ఆహారం రుచిగా ఉండటానికి సాయి అత్యంత శ్రద్ధ తీసుకునేవారు. బజారుకు పోయి సరుకులు తేవటం దగ్గర నుంచి మసాలాలు నూరడం దాకా అన్నీ బాబాయే స్వయంగా చేసేవారు. వంట వండుతూ మధ్య మధ్యలో పదార్థాలు బాగా పక్వమైనాయా లేదా అని చూడడానికి తన కఫనీ చేతిని పైకెత్తి ఒట్టి చేత్తో గిన్నెలో ఉడికే పదార్థాన్ని కలిగిబెట్టి తిప్పేవారు. అయినా ఎన్నడూ ఆయన చెయ్యి కాలినట్టు కాని కందినట్టు కాని ఎవరూ గమనించలేదు. శీతోష్ణాలు, కష్ట సుఖాలు, నిందాస్తుతుల ఎడ సమభావం కలిగిన స్థితప్రజ్ఞుడు, త్రిగుణాతీతుడు సాయి.
సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాశ్మకాంచన తుల్య ప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్తుతి.
మిగతా యోగులకి సాయిబాబాకి ఎంతో తేడా ఉంది. సాధారణంగా యోగులు మునులు ఏ మారుమూల అడవుల్లోనో ఒంటరిగా కూర్చుని ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటూ ఉంటారే కాని సాయిబాబా అలా కాదు. ఆయన సంసారం లేని సన్యాసి అయినా సమాజ శ్రేయస్సుకై సామాన్య జనుల వచ్చ తాను ఒక సామాన్యుళ్లా ఉన్నారు. ఈ ప్రపంచంలో మానవుడన్నవాడు ఎలా ప్రవర్తించి పరమార్థాన్ని సాధించాలో బోధించారు. వేరే యోగులు వాళ్ల శరీరాలను మరచి ఆత్మనెక్కడో విహరింపజేసి తర్వాతెప్పుడో మళ్లీ స్వశరీరంలోకి వచ్చేవారు. సాయి అలా కాక ఎప్పుడూ ఈ వస్తు ప్రపంచంలోనే ఉంటూ భక్తులకు తగు బోధన చేస్తూ ఉండేవారు. సాయిబాబా కేవలం ఆధ్యాత్మిక యోగి, మహిమాన్విత మూర్తే కాక సాంఘిక సేవా తత్పరత గల మహనీయుడు, మాన్యుడు. బాబా ఎన్నో సందర్భాల్లో గొప్ప సంఘ సంస్కర్తగా మన కళ్లకు గోచరిస్తారు. సాయి అవతారం ఎత్తిందే మత సామరస్య సాధన కోసం. హిందూ ముస్లిం రెండు మతాలకు అతీతమైన దివ్యశక్తియే షిరిడీ సాయిగా అవతరించింది. సకల మతస్థులు సహోదరుల్లా ముందుకు సాగినాడే దేశం బాగుపడుతుందని చాటి మానవుల్లోని మత మౌఢ్యాన్ని పారద్రోలి వారి మధ్య ప్రేమానురాగాల్ని పుష్పింపచేసిన అద్వితీయ సంఘ సంస్కర్త సాయిబాబా. పీడిత తాడిత వ్యధార్థ దేనజనోద్ధరణ సాయి సాంఘిక సేవా తత్పరతను చాటుతోంది. ఒకరా ఇద్దరా ఆయన చేత రోగ నివారణ చేయబడ్డ వారెందరో సకల మానవ జాతిచే అసహించుకోబడ్డ కుష్టువారిని ప్రేమతో చేరదీసి సేదతీర్చారు సాయి. అంతకంటే కారుణ్యం వేరే ఉంటుందా? తన వద్దకు వచ్చిన భక్తుల సమస్యలేవైనా కాని ఆర్థిక, సామాజిక, మానసిక, శారీరక సమస్యలెన్నో సాయిబాబా పరిష్కరించి వాళ్లను నవ్విస్తూ తిరిగి ఇంటికి పంపారు. సంఘంలో దురాచారాలుగా పేరుపడ్డ ఏ సాంప్రదాయాన్ని సాయి సహించలేదు. దాన్ని నివారించడానికి ఏనాడూ ఆయన సందేహించలేదు. ఒకసారి నానాసాహెబ్ రసానే అనే ఒక భక్తుడు తను పెళ్లి చేసుకోవాలనుకుని నలుగురు కన్యల జాతకాలు తెచ్చి బాబా ముందు ఉంచాడు. సాయి, ఈ నలుగురిలో నన్ను ఎవరిని పెళ్లి చేసుకోమంటారు అని అడిగాడు. వాళ్ల ఒక్కొక్కరి కుటుంబ వివరాలు, స్థితిగతులు, కట్నకానుకల విషయాలు అన్నీ చెప్పాడు. అందులో ఒక అమ్మాయి 2500-3000 దాకా కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. అప్పట్లో 3000 అంటే ఈనాటి 3 లక్షల కంటే ఎక్కువ విలువ. కాని బాబా వారిలో పేద కుటుంబానికి చెంది కట్నం ఏమాత్రం ఇచ్చుకోలేని సద్గుణవంతురాలైన అమ్మాయి జాతకాన్ని నానాసాహెబ్కిస్తూ, ఈ అమ్మాయే నీకు తగింది, ఈమెనే పెళ్లి చేసుకో అనడంతో నానాసాహెబ్ బాబా మాటలకు విలువనిచ్చి ఆమెనే పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు. చూడండి, ఈ సంఘటన ద్వారా బాబా వరకట్నాన్ని ఎలా నిరసించారో గమనించండి. అంతేకాదు, ఆ కాలంలో సవర్ణ హిందువులకు, హరిజనులకు మధ్య ఆరంచుచ్చులా ఉన్న అంటరానితనాన్ని ఈ రెండు సంఘటనల ద్వారా పారద్రోలారు బాబా. ఎంవి సహస్రబుద్ధి అనే అతను సతారా జిల్లాలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఆయన సనాతన బ్రాహ్మణుడు, నియమనిష్టలు, నిత్య సంధ్యావందనం ఉన్నవాడు. హరిజనులు, ముస్లింలు తాకిన వస్తువును కూడా తాను తాకేవాడు కాదు. బాబా అతనికి ఒకసారి కళ్ళలో కనిపించి, నాయన, ఈ అంటరానితనం అనేది మానవ సంఘాన్ని పట్టి పీడుస్తున్న అంటూ జాడ్యం. దీని గురించి నువ్వు అంతగా పట్టించుకో. మనకు ఇవ్వబడ్డ ఏ వస్తువైనా ఎంత ప్రేమానురాగాలతో ఇవ్వబడ్డది అన్న విషయమే ఆలోచించాలి గాని ఆ ఇచ్చిన వ్యక్తి కులగోత్రాలు కాదు అని బోధించారు. ఆనాటి నుంచి సహస్రబుద్ధే ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆపై హరిజనులను, ముస్లింలను ఆయన ఏనాడు తక్కువ దృష్టితో చూడలేదు. ఇదంతా సాయి బోధనా మహిమ. అంటరాని తన నిర్మూలన కార్యక్రమం ఇది. బాబా మరో సందర్భంలో తన భక్తులు చేతల్లో అంటరానితనాన్ని ఎలా అంతం చేశారో వినండి. దామోదర్ రసానే అనే భక్తుడొకడు షిరిడీ వెళ్లి సాయి దర్శనం చేసుకున్నాడు. బాబా, ఈరోజు నా లాడ్జింగ్కి మీరు తప్పకుండా భోజనానికి రావాలి, ఈ భక్తుని కోరిక కాదనకూడదు అని బలవంతం చేశాడు. రసానే మనసులో అంటరానితనంపై ఉన్న హీనభావాన్ని తొలగించడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించాలని సాయి నిర్ణయం తీసుకున్నారు. నేను తప్పకుండా వస్తాను, కాని మరో అతిథిని భోజనానికి పంపుతాను, నీకు అభ్యంతరం లేదుగా అన్నారు. మహదానందం బాబా అన్నాడు రసానే. వెంటనే హీనజాతివాడైన బాలా పటేల్ని రసానే వెంట పంపుతూ, బాబా, బాలా అంటరాని వాడిని తలచక నీ సహపంక్తిని భోజనం పెట్టు అన్నాడు. రసానే బాబా ఆజ్ఞను అక్షరాలా పాటించాడు. అంతేకాదు, జీవితంలో విలువైన గుణపాఠం నేర్చుకున్నాడు అతను. మనుషులంతా ఒకటే అన్నది బాబా విశ్వాసం. ఈ విషయాన్ని భక్తుల గుండెల్లో నాటుకునేట్లు చేసి వారిని అటు ఆధ్యాత్మికంగాను ఇటు సాంఘికంగాను ఉన్నత భావాలు గల వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి సాయి ఆహ్రహాలు కృషి చేశారు. మరోసారి బాలభాటే అనే సాయి భక్తుడొకడు తన కుమార్తెకు వివాహం చేయ సంకల్పించి ఒక సంబంధం వివరాలు తెలిపి ఆశీర్వచనం కోరాడు. బాబా ఆ సంబంధం వద్దంటూ వంటకొర్రవాడు అప్పాను చూపించి, ఈ అప్పాకి నీ పిల్లనివ్వు అన్నారు. బాబా అలా అనడంలో మానవులంతా ఒకటే అన్న నీతి ఉంది. అయితే ఆ భక్తుడికి బాబా మాటలు రుచించలేదు. తను ముందనుకున్న సంబంధమే చేశాడు. కాని దురదృష్టవశాత్తు ఆ కొత్త పెళ్లి కొడుకు 6 నెలలు తిరగకుండానే మరణించాడు. సమతావాది, సద్గురువు అయిన సాయిబాబా మాటలు అప్పుడే వినుంటే బాలభాటికి ఈ బాధలు తప్పేవి కదా. తన సందర్శనార్థమై షిరిడీ వచ్చిన భక్తులందరినీ ఆయన సమంగా చూసేవారు. వారికి విడిదే ఏర్పాట్లలో ఏమాత్రం హెచ్చుతగ్గులు ఉన్నా బాబాయే స్వయంగా భక్తుల అంతరంగాన్ని ఎరిగి ఆ లోటుపాట్లను సరిదిద్దేవారు. ఒకసారి కుర్సెట్జీ షాపుర్జీ పెస్టోంజమాస్ అనే పార్సీ వర్తకుడు షిరిడీ వచ్చాడు. అతనితో వచ్చిన వారికి పై అంతస్తులోనూ, అతనికి మాత్రం క్రింది అంతస్తులోనూ గదులు ఇవ్వబడ్డాయి. అతని సాయం దర్శిద్దామని వెళ్లేప్పటికీ ఆయన దర్బారు తీరి ఉన్నారు. ఆ పార్సీ వర్తకుడు ఒక పక్కగా కూర్చొని, నాకు కింది అంతస్తులో బస్సు ఇచ్చారు, పై అంతస్తులో ఇచ్చి ఉంటే బాగుండేది, ఈ బాబాకు భక్తులందరూ ఒకటే అయితే నాకు కూడా పై అంతస్తులో ఇచ్చి ఉండాల్సింది కదా అని మనస్సులో అనుకున్నాడు. వెంటనే అతని మనస్సును చదివినట్టుగా సాయిబాబా తన వ్యక్తుల్లో ఒకరిని పిలిచి, ఈ పార్సీ వర్తకునికి పై అంతస్తులో బస ఏర్పాటు చేయండి అని చెప్పడంతో ఆ వర్తకుడు సాయి సమతాభావానికి చేతులు జోడించాడు. వర్ణ విచక్షణ హద్దులను చెరిపివేసిన విభూతి స్వరూపుడు బాబా సర్వమానవ సౌభ్రాతృత్వ గుణాన్ని వినండి. చక్రనారాయణ అనే ఓ క్రైస్తవుడు బాబా దర్శనార్థం షిరిడీ వచ్చినప్పుడు, అతడు మన హిందూ కాదు బాబా, దగ్గరకు రానీయకండి అని అడ్డుకున్నారు సాయి భక్తులు. తన వద్దకు రావాలనుకుంటున్న చక్రనారాయణను నిరోధిస్తున్న భక్తులను దూరంగా నెట్టివేస్తూ బాబా, అతను క్రైస్తవుడైతేనే నా సోదరుడు, నా దగ్గరికి రానివ్వండి అని ఆప్యాయంగా అక్కులు చేర్చుకున్నారు. ఈ సంఘటనకు చికితులైన చక్రనారాయణ అంతకుముందు బాబాను నమ్మని వాడల్లా ఆ తర్వాత ఆయన నమ్మడం ప్రారంభించాడు. అంతేకాదు బాబా అవతార పురుషుడని చాటి చెప్పాడు. వ్యసనాలనేవి మనిషిని పీల్చి పిప్పి చేస్తాయి. వ్యసనాల బలహీనతకు లొంగిన అనేక మందిని మహాపురుషులు ఎంతమందో తమ బోధల ద్వారా మార్చి వారిని ఆరోగ్యవంతులను చేశారు. కాని సాయిబాబాలా ఈ విధంగా మద్యపానాన్ని ఎవరూ మాన్పించి ఉండరు, అది ఆయనకే సాధ్యం. విల్లేపార్లేకి చెందిన కొలాంబో అనే వ్యక్తి బాగా తాగుడుకు అలవాటు పడ్డాడు. అతనోసారి షిరిడీకి వచ్చి సాయిని సందర్శించుకుని ఇంటికి వెళ్లాడు. ఓ రోజు రాత్రి కలలో తాను తాగుతున్నట్టు అది చూసిన బాబా వెంటనే వచ్చి తన ఛాతీపై కూర్చుని, ఏం చేస్తున్నావు నువ్వు అన్నట్టు ఆవేశంగా, ఈ పాడ అలవాటు మానేస్తావా లేదా అని తనని ఉక్కిరి బిక్కిరి చేసినట్టు, ఇంకా జీవితంలో ఎప్పుడూ తాగను అని వాగ్దానం చేసిన తర్వాతే తనను వదిలినట్టు తన జీవిత చరిత్రలో రాసుకున్నాడు. ఆ తర్వాత బాబా ఆజ్ఞానుసారం మద్యం పూర్తిగా మానేశాడు ఆ వ్యక్తి. క్షుద్రశక్తులను సాయిబాబా తృణీకరించేవారు. అటువంటి శక్తులను ఉపాసన చేసేవారిని కూడా దూరంగా ఉంచేవారు. క్షుద్రశక్తి అంటే సంఘ విద్రోహ శక్తి అని బాబా దాన్ని నిరసించారు. ఒకసారి ఒక తాంత్రికుడు క్షుద్రశక్తితో తన భక్తుడొకడికి అపకారం తలపెడుతూ ఉండగా సాయి అతని వద్దకు వచ్చి ఆ క్షుద్రశక్తిని తన దైవశక్తితో అంతం చేసి ఆ మాంత్రికునితో, నువ్వెలా సుఖంగా బతుకుతున్నావో ఈ సంఘంలో ఉండే ప్రతి మనిషికి అదే విధంగా సుఖంగా బతికే హక్కుందని తెలుసుకో, ఇక నుంచి ఇటువంటి నీచ పనులు చేయకు అని బుద్ధి చెప్పి పంపారు. మరోసారి కృష్ణాజీ కాశీనాథ్ జోషి అనే అతను తన గురువు దత్తమహారాజు వద్ద ఉపదేశంగా పొందిన మంత్రశక్తితో పేడాల వంటి తీపి తినుబండారాలను ఉత్పత్తి చేసేవాడు. మంత్రశక్తికి చిహ్నంగా కుడిచేతి మణికట్టుకి ఓ ఇనుప కడియాన్ని తగిలించుకు తిరిగేవాడు అతను. అతనికి ఉన్నది క్షుద్రశక్తి కాదుగాని అది ఓ రకమైన మంత్రశక్తి. హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకోవాలనుకుని వెళ్తున్న కృష్ణాజీని అతని గురువు ఒకసారి షిరిడీ వెళ్లి సాయి సందర్శనం చేసుకోమని, సాయి ఒక సిద్ధ పురుషుడని చెప్పాడు. ఢిల్లీ దాకా వెళ్లి తన గురువుకు వీడ్కోలు ఇచ్చిన కృష్ణాజీ నేరుగా షిరిడీ వచ్చాడు. అతన్ని అల్లంత దూరాన్ని చూసిన సాయి నిలుపు చేస్తూ, ముందా చేతుకున్న ఇనపకడియాన్ని తీసేసి మరీ మసీదులోకరా అని అరిచారు. సాయి దృష్టిలో క్షుద్రశక్తి అయినా చౌకబారు చిట్కాలు చేసే మంత్రశక్తి అయినా ఒకటి, ఇంకెప్పుడు ఇలా పేడాలు ఉత్పత్తి చేయకు అని మసీదులో అతనికి స్థానమిచ్చారు. సాయి అద్వితీయ పారమార్థికుడు, భక్త సంరక్షకుడే కాడు, ఆదర్శ పౌరుడు కూడా. పూనాలో జియాలజీ మరియు కెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేసిన శ్రీ నార్కే అంతటి విద్యావంతుడు సాయిని బాగా పరిశీలించి పరిశోధించి చివరికి ఇలా అన్నాడు. శ్రీ సాయిబాబా ఏనాడు ప్రాకృతిక నియమాలను కాని, ఆనాటి దేశంలో ఉన్న న్యాయాలను కాని ఉల్లంఘించలేదు. ఆయన వస్త్రధారణ విషయంలో కాని ప్రవర్తన విషయంలో కాని చాలా సభ్యతాయుతంగా ఉండేవారు. ఆడవారి ఎడ ఏమాత్రం అతి చనువు ప్రదర్శించేవారు కారాయన. ఆయనకు సాంఘిక రీత్యా చాలా ఆదర్శవంతమైన జీవితం, క్రమశిక్షణాయుతమైన పథమైంది. సాయిబాబాకు కూలీ విలువ బాగా తెలుసు. సాక్షాత్తు సాయే చిన్నతనంలో ఒకసారి కూలీగా పనిచేశారు. ఈ విషయాన్ని బాబాయే స్వయంగా ఇలా వివరించారు. నా చిన్నతనంలో భోజనానికి లేక క్షుద్బాధ తీర్చుకోవడానికి బిడగామనే గ్రామానికి వెళ్లాను. అక్కడ అల్లిక పని దొరికింది. అత్యంత శ్రద్ధతో ఆ పని పూర్తి చేశాను. నా తెలివితేటలకు శ్రద్ధకు నా యజమాని నన్ను మెచ్చి అనుకున్న జీతం కంటే ఎక్కువ ఇవ్వడమే కాకుండా తన తలపాగా షెల్లా కూడా నాకు బహుమతిగా ఇచ్చాడు అని. అటువంటి సాయి కూలీనాలేలు దైవం అని చెప్పడానికి ఇప్పుడు చెప్పబోయే ఈ సంఘటనలు నిరూపిస్తాయి. ఒకసారి రాధాకృష్ణమాయ మలేరియా జ్వరంతో బాధపడుతోంది. ఆ మాట తెలిసి ఆమెకు స్వస్థత చేకూర్చదలిచిన బాబా మిట్ట మధ్యాహ్నం వేళ ఆమె ఇంటికి వచ్చి ఒకతన్ని పిలిచి ఓ నిచ్చెన తీసుకురమ్మని చెప్పారు. అతను తెచ్చి ఇచ్చిన నిచ్చెన ద్వారా పొరుగిల్లైన వామన్ గోడ్కర్ ఇంటికప్పు పైకెక్కి అట్నుంచి రాధాకృష్ణమాయ ఇంటికప్పును దాటి మరొకవైపు దిగారు. ఆ నిచ్చెన తెచ్చిన వ్యక్తికి 2 రూపాయలు ఇచ్చి పంపారు. ఇప్పట్లో 2 రూపాయలకు విలువ తక్కువ కాని ఆ రోజుల్లో 2 రూపాయలకు 2 బస్తాల బియ్యం వచ్చేది. నిచ్చెన తెచ్చినందుకు 2 రూపాయల కూలియా అని కొందరు అడగ్గా సాయి వారితో ఒకరి కష్టం ఇంకొకళ్ళు ఉంచుకోకూడదు. కూలీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ధారాళంగానూ ఉదారంగానూ ఇవ్వాలి, అంతేకాని లోభపడకూడదు. అప్పుడే పనిచేసేవాడు యజమాని సుఖశాంతులతో ఉంటారు. పనివాళ్ళకి పనిచేయించుకున్న వాళ్ళకి మంచి మనస్పర్ధలు రావు. బాబా వాక్యాల్లో లౌకిక వ్యవహారానికి చెందిన ఈ ఒక్క వాక్యం పాటిస్తే ఈ ప్రపంచం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. రోజుకో సమ్మె, పూటకో హర్తాన్, గంటకో లాకౌట్ జరుగుతున్న ఈ కాలంలో బాబా పలుకులు ఎంత ఆదర్శనీయమైనవి. నీవుగాంలో త్రయంబక్ డెంగిలే అంటే బాబాకు అమిత ప్రీతి. అతను ఒక భూస్వామి. అతని పొలాల్లో అనేక మంది కూలీనాలీలు పనిచేస్తూ ఉండేవారు. ఒకసారి చుట్టు కొమ్మకు ఉయ్యాల కట్టి తన పాపను అందులో పడుకోబెట్టి ఓ కూలీ స్త్రీ మిగతా కూలీలతో పాటు కలిసి పనిపాటలు చేసుకుంటోంది. ఇంతలో వాన చిలుకలు పడ్డం మొదలెట్టాయి. అందరూ వారి వారి పాపలను ఎత్తుకోవడానికి పరిగెత్తారు. పనిలో పూర్తిగా నిమగ్నమైన ఆ కూలీ స్త్రీకి కాసేపు ఆగాక కానీ తన బిడ్డ గుర్తురాలేదు. వెంటనే ఆమె సాయం తలుచుకుంటూ బిడ్డకేమీ అపాయం కలగజేయకు స్వామి అని పోయి చూసేంతలో ఆశ్చర్యం. బాబా ఆ పాపను తన ఒళ్ళోకి తీసుకుని ఒక్క చుక్క కూడా మీద పడకుండా కాపాడుతున్నారు. కంగారుగా వచ్చిన ఆమెను చూసి బాబా, పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా అమ్మనే తలుచుకుంటాం కదా, అటువంటి అమ్మే కన్న బిడ్డను మరిస్తే ఎలా తల్లి అన్నారు. సాయి రక్షణలో తన బిడ్డ ఉండటం చూసి కృతజ్ఞతతో ఆమె గొంతు మూగబోయింది. ఈ విషయం కర్ణాకర్ణిగా షిరిడీ చేరింది. కానీ ఆశ్చర్యం, ఈ సంఘటన జరిగిన సమయంలో సాయి షిరిడీ దాటి అడుగు కూడా బయటికి వేయలేదు. సతారా జిల్లాలో ఇంజనీర్గా పనిచేస్తూ ఒక కాంట్రాక్ట్ పనిచేస్తున్న భక్తుని కళ్ళలో సాయిబాబా కనిపించి, అవతల నీ కూలీలు మట్టి కింద సమాధి కాపాడుతుంటే నువ్వు ఇక్కడ నిశ్చితగా నిద్రపోతున్నావా అని గద్దించి లేపారు. అది పని జరిగే ప్రదేశం. వెంటనే ఆ ఇంజనీర్ జీపు వేసుకుని చూసేసరికి సాయి చెప్పింది అక్షరాల నిజం. ఒకచోట మట్టి చేత కప్పబడి 20 మంది కూలీలు హాహాకారాలు చేస్తున్నారు. వెంటనే ఆ ఇంజనీర్ మిగతా కూలీలను తీసుకెళ్లి వాళ్లను వెలికి తీయించాడు. బాబా దయవల్ల ఒకటి తప్ప మిగిలిన 19 మంది రక్షించబడ్డారు. ఈ విషయమై తనపై మోపబడ్డ కేసు నుంచి కూడా అతను నిర్దోషిగా రుజువు కాబడి బయటపడ్డాడు. సాక్షాత్తు తనపైనే ఓ తప్పుడు కేసు మోపబడి షిరిడీ ప్రాంతంలోని ధూలియా కోర్టు నుంచి తనపై విచారణ నిమిత్తం పంపబడిన కమిషనర్ కూడా సాయి చాలా ఓపిక్గా వివరంగా సమాధానాలిచ్చారు. కానీ నేను దైవాన్ని, నన్ను మీరు పరీక్షించేదేమిటి అని ఏనాడు అనలేదాయన. ఆనాడు దేశంలో ఉన్న న్యాయానికి సాయి ఎంతో గౌరవం ఇచ్చారు. ఒక ఆదర్శ పౌరులా ప్రవర్తించారు సాయి. ఆ ధూలియా కోర్టు విచారణ ఏమిటన్నది మనం తర్వాత తెలుసుకుందాం. ప్రొఫెసర్ జిజి నార్కే సాయి గురించి ఓ అద్భుత విషయాన్ని తెలిపారు. రోజు రాత్రి బాబా సూక్ష్మ శరీరంతో ఎక్కడికో వెళ్లి ఉదయం ధుని వద్ద కూర్చుని అన్ని విషయాలు, అంటే ఎక్కడికి వెళ్లింది, ఏమి చేసింది చెప్పేవారు. ఒకసారి అలా చెప్తూ సాయిబాబా, తాను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన ఝాన్సీపూర్లో ఒక సిపాయిలా యుద్ధం చేశాను అని చెప్పారు. అంతకంటే నిదర్శనం ఏం కావాలి, సాయి ఉత్తమ పౌరుడు, దేశభక్తుడు అని చెప్పడానికి. జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోండి, పిరికితనానికి ఆత్మహత్యకి ఏమాత్రం స్థానం ఇవ్వకండి అని నొక్కి వక్కానించారు సాయి. అంతేకాని మెట్ట వేదాంతుల వలె మన ప్రాప్తం మన కర్మం అని చూస్తూ ఊరుకోమనలేదు సాయి. బాబా చేసిన ఈ ఉద్బోధ వల్ల తమ ఆత్మహత్యా ప్రయత్నం మానుకుని జీవితంలో ఓడి గెలిచిన వాళ్ళెందరో ఉన్నారు. వాళ్లలో ఒకడే పూనా వాస్తవీయుడు గోపాలనారాయణ అంబాడేకర్. ఉద్యోగ విరమణ చేశాక ఆర్థిక ఇబ్బందులకు గురై వచ్చే కొద్ది పింఛను చాలక నరకయాతను అనుభవించాడు ఆయన. చివరకు షిరిడీ వెళ్లి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. అతని మనస్సును ఎదిగిన బాబా ఇలా చెప్పారు, చూడంబాడీకర్, ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు. గెలుపు ఓటముల వలె కష్టసుఖాలు జీవితంలో వెలుగునీడల్లాంటివి. రాత్రి గడిచాక ఉదయం కాకపోదు, వెలుగు రాకపోదు. వెళ్లి ధైర్యంగా నీ సమస్యకు పరిష్కారం ఆలోచించు, నీకు మంచి జరుగు తీరుతుంది అని ఆశీర్వదించి పంపారు. తిరిగి పూనా వచ్చిన అంబాడీకర్ తను చిన్ననాడు చదువుకున్న జ్యోతిష గ్రంథాలన్నీ మళ్లీ అధ్యయనం చేసి ఆ విద్యలో అపార జ్ఞానాన్ని సంపాదించాడు. రోజూ ఎంతో మంది అతని దగ్గరకు వచ్చేవారు. అతని నెలసరి ఆదాయం పెరిగింది, అతని కష్టాలు గట్టెక్కాయి. ఇదంతా బాబా చదివే కదా, ఆయన బోధకు తిరిగే ఉంది, దాన్ని ఆచరిస్తే తరుగే ఉంది. నిజ జీవితంలో నిత్యకర్మల అవసరాన్ని ప్రాధాన్యతని గుర్తెరిగి సద్బోధ చేసిన కర్మయోగి సాయిబాబా. ఆయన బాట బంగారు బాట, ఆయన మాట అమృతాల తేట, ఆయన తత్వం ఆదర్శం, ఆయన సలహా అమూల్యం, ఆయన కథా శ్రవణమే మోక్ష సాధకం. వ్యక్తి బాగుంటే కుటుంబం, కుటుంబం బాగుంటే సమాజం, సమాజం బాగుంటే దేశం, దేశం బాగుంటే ప్రపంచమూ బాగుంటాయి. అప్పుడే అది వసుధైక కుటుంబం అవుతుంది. సాయి బోధన ఆచరణయోగ్యమైనవి, ఆదర్శప్రాయమైనవి. సాయిబాబా అఖండ యోగ సాధకుడని ఇంతకుముందు తెలుసుకున్నాం. ఆయనకు అష్టాంగ యోగాలు కరతలామలకాలు. బాబా 1854లో మొదటిసారిగా షిరిడీలో కనిపించిన నాటికి సరిగ్గా 32 సంవత్సరాల తర్వాత, అనగా 1886 మార్గశిర పౌర్ణమి నాడు 3 రోజుల పాటు యోగ సమాధిలోకి వెళ్లారు. మహాయోగులు, సిద్ధపురుషులు అలా ఐచ్ఛికంగా, అంటే వారు తలచినప్పుడు అలా అద్వైత స్థితికి వెళ్లి తమకున్న శారీరక బాధలను తొలగించుకుంటూ ఉంటారు. బాబాకు ఆస్మా వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధిని తగ్గించుకోవడానికి అలా వెళ్లారు. వెళ్లబోయే ముందు మహంసాపతిని పిలిచి, మహంసా నేను సమాధిలోకి వెళ్తున్నాను, నా శరీరాన్ని 3 రోజుల వరకు కాపాడు, నేను ఆ 3 రోజుల్లోగా తిరిగి వస్తే సరే సరే, లేదా నా శరీరాన్ని మసీదు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పాతిపెట్టు అని సమాధిలోకి వెళ్లారు. 2 రోజులు గడిచాయి. డాక్టర్లు నాడిని పరీక్షించి సాయి మరణించారని చెప్పారు. మహోత్సాపతి ఎంత చెప్తున్నా వినకుండా సాయిబాబా చనిపోయారని మిగతా భక్తులంతా కలెక్టర్ కర్టిస్ దొరకు కబురు పంపారు. అతను వచ్చి, ఎలాగూ 2 రోజులైపోయింది కదా, మహోత్సాపతి చెప్పినట్టు 3వ రోజు కూడా చూద్దాం, అప్పటికీ బతకపోతే బాబా చెప్పినట్టే చేద్దాం. ఒక్క యేసుక్రీస్తు తప్ప చనిపోయి బతికిన వాళ్ళెవరూ చరిత్రలో లేరు, ఒకవేళ బాబా బతికితే ఆయన యేసన్ నమ్ముతాను నేను అన్నాడు ఆ కలెక్టర్. 3వ రోజు తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరానికి చలనం వచ్చింది. ఆయన మెల్లగా కళ్లు తెరిచి లేచి కూర్చున్నారు. భక్తుల ఆశ్చర్యానందాల కంతు లేదు. ఆ తర్వాత మెల్లగా మహత్సాపతితో చెప్పారు, బాబా నేను దేవుని వద్దకు వెళ్లి తనలో ఐక్యం కావడానికి అనుమతి అడిగాను, కాని దేవుడు నన్ను అనుమతించలేదు. కలకత్తాలో గదాధర్ నన్ను కలవాలనుకుంటున్నాడు, నువ్వింకా నిర్వహించవలసిన కార్యక్రమాలున్నాయి, అతను వదిలివేసిన పనిని నువ్వు మరికొంతకాలం కొనసాగించాలి, వెళ్ళు అన్నాడు దేవుడు. అందుకని మళ్లీ వచ్చానన్నారు. బాబా తిరిగి తన శరీరంలోకి రావడానికి ఖచ్చితంగా 2 గంటల ముందే గదాధర్, అంటే రామకృష్ణ పరమహంస కలకత్తాలో పరమపదించారు. మహాయోగులు ఒకరు అసంపూర్తిగా వదిలేసిన పనిని వేరొకరు పూర్తి చేస్తారు, అది తథ్యం. శ్రీ సాయిబాబా యోగ సమాధి నుంచి 3 రోజుల తర్వాత తిరిగి వచ్చి, ఆ తర్వాత మళ్లీ భక్తజనోద్ధరణలో మరో 32 ఏళ్లు గడిపి తుదకు 1918లో శాశ్వతంగా మహాసమాధి చెందారు. ఆహా, ఏమి సాయి అనంత లీల! ఎవరు వర్ణింపగలరు వారి మహిమాన్విత ఆనంద హేళ! యోగ సమాధి పరిసమాప్తి తర్వాత తిరిగి దీనజనోద్ధరణ మొదలైన శ్రీ షిరిడీ బాబాకు శతసహస్ర వందనాలు అర్పించి వారి జీవితంలోని ద్వితీయ భాగాన్ని ఇప్పుడు తెలుసుకుని తెలుద్దాం. రండి. ఓం సాయిరామ్. ద్వితీయ భాగం. బాబా ఎల్లప్పుడూ నిరాడంబరత్వం కోరుకునేవారు. ఆయన 16 సంవత్సరాల బాలుడుగా షిరిడీలో ప్రవేశించిన రోజు నుంచి చివరిదాకా అతి సాధారణంగా జీవించారు. ఎక్కడా ఆడంబరాన్ని ప్రదర్శించలేదాయన. ఇక మధ్యలో వచ్చిన ఉత్సవాలు, ఊరేగింపులు ఇవన్నీ భక్తులు ఏర్పాటు చేసుకున్నవి. బాబా తన శిష్యులను కూడా నిరాడంబరంగా ఉండమనే బోధించారు. శ్రమ విలువ, అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ బాగా తెలిసిన వ్యక్తి బాబా. ఉదయం లేచిన దగ్గర నుంచి తన పనులు తనే చేసుకునేవారు. పైగా రోగులకు సేవ, అప్పుడప్పుడు స్వయంగా తానే ఉండి అందరికీ భోజనాలు పెట్టేవారని కూడా చెప్పుకున్నాం కదా. మన పని మనం స్వయంగా చేసుకోవడంలో ఎంతో ఆనందం ఉంది, అది ఆరోగ్యం కూడా అంటూ ఉండేవారు సాయి. మనుషులు చీటికి మాటికి తమలో తాము పోట్లాడుకోకూడదని, సహోదరుల్లా కలిసిమెలిసి బ్రతికి విజ్ఞానాన్ని అందరికీ పంచాలని ఇప్పుడు తెలిపే ఈ సంఘటన ద్వారా సాయి సోదాహరణగా తెలియజేశారు. ఒకనొక రామభక్తుడు సాయి సన్నిధిలో కూర్చుని రోజు విష్ణు సహస్రనామాలను చదువుతూ ఉండేవాడు. అంతా మిథ్య అని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాక కూడా తనా పరా భేదాలను వదలలేకపోతున్నాడు ఆయన. అతని మమతను తుంచి సమతను నేర్పే సదుద్దేశంతో సాయి ఇలా చేశారు. ఒకనాడు ఆ రామభక్తుడు బయటికి వెళ్లినప్పుడు అతను విష్ణు సహస్రనామాల పుస్తకం తీసి బాబా శ్యామాకిచ్చారు చదవమని. కాసేపట్లో తిరిగి వచ్చిన ఆ రామభక్తుడు శ్యామా చేతిలో తన విష్ణు సహస్రనామ పుస్తకం ఉండటం చూసి శ్యామా మీద మండిపడ్డాడు. అతని నానా తిట్లు తిట్టాడు. అతని ప్రకోపం కొంతవరకు వచ్చేదాకా ఆగి బాబా అన్నారు, పోయి రామభక్తుడా, డబ్బు పెట్టుకొనుకుంటే మరో పుస్తకం దొరుకుతుంది, కాని మన పరుషవాక్యాల వల్ల దెబ్బతిన్న అవతల మనిషి మళ్లీ మనతో స్నేహం చేయడుమా? అయినా ఆ విష్ణు సహస్రనామాలు నీకు కంటోపాఠమేగా, అది నీకింకా అవసరమేమిటి? ఇంకొకరికి చదవడానికి ఇస్తే మంచిదే. అది నీది ఇది నాది అన్న వ్యామోహం నా భక్తులకు తగదు. ఈ విషయం నీకెలా చెప్పడం కోసమే నేనే ఆ పుస్తకాన్ని శ్యామాకిచ్చాను అన్నారు. అయినా అతగాడిలో ఆవేశం తగ్గలేదు. మీరు నాకే చెప్తున్నారు గాని శ్యామాకెందుకు చెప్పడం లేదు? తన పుస్తకాలు ఏమైనా తీసుకుంటే అతను ఊరుకుంటాడా అని నిలదీశాడు. దానికి వెంటనే శ్యామ, ఓ తీసుకో, నీకెన్ని కావాలంటే అన్నీ తీసుకో అన్నాడు. ఆ భక్తుడు దెబ్బతిన్నాడు. బాబా నవ్వుతూ అనువుగా విన్నవుగా శ్యామ చెప్పింది, నువ్వు శ్యామ వలె ఉండటం నేర్చుకో అన్నాడు. మనిషిని ఇది నాది అనే మమత ఇహలోకంలో బంధిస్తుంది, అందరూ మనవారే అనే సమత పరానికి పైడిబాట్లు వేస్తుంది అన్నారు బాబా. ఇలా ఆ భక్తునికి సమతలోని గొప్పతనాన్ని గ్రహింపజేశారు సాయి. మానవులు ఈ జన్మలోనే శత్రు రుణశేష విముక్తులు ఎందుకు కావాలి? ఒకవేళ కాకపోతే మరుజన్మల్లో ఎటువంటి కష్టాల పాలు కావలసి వస్తుంది అనేది వీరభద్రప్ప చెన్నబసప్ప కథ ద్వారా మనకు తెలియజేశారు సాయి. ఇది వాస్తవంగా జరిగిందే కాని వినడానికి ఒక కథలాగా నమ్మశక్యం కానట్టుగా అనిపిస్తుంది. బాబా స్వయంగా చెప్పిన ఈ కథ కళ్ళ కానేరదు కదా. ఓ రోజు ఉదయం బాబా ఓ గృహస్థుతో కలిసి ఏటిగట్టుకు షికారు వెళ్లారు. అక్కడ వినిపించే కొన్ని విచిత్ర జంతు శబ్దాలకు ఆ గృహస్థు ఆశ్చర్యపోతూ, బాబా ఆ ధ్వనులేమిటి అన్నాడు. ఏమీ లేదు, ఓ కప్పని పాము మింగబోతోంది, త్వరగా పోదాం పద. ఆ కప్పని కాపాడేందుకే నేను ఇలా వచ్చాను అని గబగబా అడుగులు వేసి బాబా ఆ కప్ప పాము ఉన్న చోటుకొచ్చారు. పాము నోట్లో చిక్కుకున్న కప్ప వెలవెల్లాడుతోంది. సాయిబాబా మాత్రం చొరవగా పాము దగ్గరికి వచ్చి, వీరభద్రప్ప, పాము పుట్టుకు పుట్టినా నీకింకా బుద్ధి రాలేదుటయ్యా. ఆ చెన్నబసప్ప కప్ప పుట్టుకు పుట్టి పశ్చాత్తాప పడుతున్నాడు కదా. ఈ జన్మలో కూడా అతని మీద పగబట్టి అతన్ని చంపడం నీకు భావ్యం కాదు. పాత కక్షలను మర్చిపోయి ఆ కప్పను వదిలిపెట్టవయ్యా అని గద్దించేసరికి ఆశ్చర్యంగా ఆ పాము కప్పను వదిలిపెట్టింది. ఆ కప్ప ఒక క్షణం బాబా వంక కృతజ్ఞతతో చూసి నీటిలో దూకి ఈదుతూ వెళ్లిపోయింది. ఇదంతా చూస్తున్న గృహస్థు ఆశ్చర్యంతో అడిగాడు, అయ్యా బాబాగారు, ఈ వీరభద్రప్ప చెన్నబసప్ప ఎవరు? అసలేమిటి కప్ప పాముల కథ అని. అప్పుడు బాబా నవ్వుతూ ఆ కప్ప పాముల గత జన్మల గాథను ఇలా చెప్పడం ప్రారంభించారు. పూర్వం మా ఊళ్ళో ఓ పాడుబడ్డ శివాలయం మరమ్మతుల నిమిత్తం జనం డబ్బు పోగు చేసి ఓ ధనవంతుడు కోశాధికారిగా ఎన్నుకుని డబ్బులన్నీ వాడికిచ్చి గుడిని బాగు చేయించమన్నారు. ఆ శ్రీమంతుడు పిసినిగొట్టు అవినీతి పరుడు కావడం వల్ల ఏవో చిన్న చిన్న మరమ్మతులు చేయించి తక్కిన సొమ్మంతా దిగమింగాడు. అదేమిటంటే మీరిచ్చిందంతా అయిపోయిందన్నాడు. ఒకనాడు ఈశ్వరుడు అతని పెళ్లాం కళ్ళలో కనిపించి, చూడమ్మా, నా దేవాలయానికి సరైన మరమ్మతులు పూజలు చేయించు, నువ్వు పెట్టిన దానికి 100 రెట్లు సంపద నీకిస్తాను అని చెప్పడంతో ఈ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పగా ఆ నికృష్టుడు పెళ్లాం నగలను తనే దొంగచాటుగా తక్కువ ధరకు కొని డుబ్కి అనే పేదరాలి పోరంబోకు పొలం తన వద్ద తాకట్లో ఉన్నదాన్ని దైవదేయంగా ఏర్పాటు చేసి సర్దుబాటు చేశాడు. కొంతకాలం తర్వాత డుబ్కి వయోభారంతో చనిపోయింది. ఆ డుబ్కి చవిటి పొలాన్ని పూజారి ఆధీనంలో ఉంచి ధర్మకర్తను ఏర్పాటు చేశారు. ఇది జరిగాక కొంతకాలానికి ఒక పిడుగుబాటు వల్ల ఆ ధనవంతుడు అతని పెళ్లాన్ని చనిపోయారు.